ఏం చేయాలో అర్థం కాల. చివరికి వాళ్ళు అన్నారు గోకర్ణు అండి, అబ్బాయి గోకర్ణ మాకెవ్వరికి ఈ విషయం అంతు చెక్కడం లేదు, ఇక మా వల్ల కాదు. ఒకటే ఒక మార్గం ఉన్నది చెప్పండి అన్నాడే. మనం ఎవరము చెప్పలేని దానిని చెప్పగలిగేవాడు ప్రత్యక్ష దైవం జ్ఞాని సూర్యుడు ఒక్కడే చెప్పగలడు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని ఆ ప్రభాకరుడికి నమస్కారం చేయి. ఆయన జ్ఞాని, ఆరోగ్య ప్రదాత, నవ వ్యాకరణాలు ఆంజనేయుడికే చెప్పిన మహానుభావుడు ఆయన. ఆయనకి తెలియని శాస్త్రం లేదు, ఆయన విష్ణు స్వరూపుడు కదా, విష్ణువే ఆ రూపంలో ఉన్నాడు. ప్రత్యక్ష దైవం ఆయన. ఆయన తప్ప ఈ గండం నుంచి ఈ సోదరుణ్ణి దుందుకారిని బయట పెట్టగలిగేవాడికి మానవుడు మాకు కనిపించట్లేదు అన్నారు. సూర్యుడిని అడగమన్నారు ఇంతకీ చివరికి గోకర్ణుడిని. మామూలు వాళ్ళు నవ్వుకుంటారు ఇది. సూర్యు ఆయనే ఉంటే మంగళం ఎందుకని సమేత, అలాగా సూర్యుడే దొరికితే ఈ గందరగోళం అంతా ఎందుకని. కానీ గోకర్ణుడు అలా అలా మహానుభావుడిని గురువుగారిని అడగమంటారా అని వెంటనే తన తపోబలంతో సూర్యవేగం దగ్గరికి వెళ్ళిపోయాడు. సూర్యుడు ఎంత వేగంగా వెడతాడో తెలుసుగా అంత వేగంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాట. ఆయన మార్గం నిరోధించాట. గోకర్ణక స్తంభనం చక్రే సూర్యవేగస్య వై తదా. తన తపోబలంతో యోగబలంతో పైకి ఎగిరాడు, సూర్యవేగాన్ని నాపాడు, ఆయనకి నమస్కరించాడు, భక్తితో ఇలా స్తోత్రం చేశాడు. పనున్నప్పుడు అందులో మహానుభావుడు సూర్యుడు ఏమండి నాకేమన్నా సలహా ఇస్తారని డైరెక్ట్గా అడగకూడదు, వినయంగా నమస్కరించాలి, ప్రార్థించాలి. అంతేగాని కుర్చీ బర్రును లక్కును కూర్చుని ఏమయ్యా నాకు ఉద్యోగం ఇస్తావంటే ఇస్తాడా, డెప్ మీద ఇస్తాడు అండి. అంచేత ఎప్పుడు ఎలా అడగాలో అది అంత వరకు ఒక చమత్కారం. అది దిక్మాలి, మామూలు మనిషి దగ్గరికి వెళితేనే పనుంటే అయ్యా అయ్యా అనాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మనం ఎంతటి మహానుభావుడైనా పని కోసం అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది. అటువంటిది అంతటి భగవానుడు సూర్య భగవానుడి దగ్గరికి వెడితే మాట్ల. మాకు మాస్టర్ ఉండేవాడు అన్ని హాస్యంగా, ఆయన ప్రొఫెసర్ తంగిరాల సుబ్బారావు గారని, నాకు బాగా ఆత్మీయ మిత్రుడు. బెంగళూరులో నా ఉపన్యాసాలు ఎక్కువగా పెట్టించే వాళ్ళలో ఆయన ఒకడు. ఆ తంగిరాల సుబ్బారావు గారు బెంగళూరు యూనివర్సిటీలో తెలుగు బ్రాంచ్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ చేసి రిటైర్ అయిపోయారు అనుకోండి. ఆయన అనేవాడు, రత్నాకర్ గారు ఈ పిహెచ్డి అని చేరతారండి పిల్లలు, సీటు దొరికేదాకా తాసాంజనేయ, సీటు వచ్చాక జాయి వీరాంజనేయ అంటే నాకు లెక్క చేరిత లాగా అదనమాట. ఏంటండి వీళ్ళని లోకంలో అందరూ అంతేనండి, మొదట్లో నానాయాత్ర పడుతూ గురువుగారు గురువుగారు అని చేరతారు, నాలుగు రోజులు 2 రూపాయలు వచ్చి 2 పనులు బయట ఎక్కడ ఇప్పించాక నాలుగో తర్వాత ఇంకా తర్వాత నువ్వెంత అంటే నువ్వెంత అంటే నువ్వు లేదు ఇంకోటి లేదు. ఈ శ్లోక సహజం అయిపోయింది. ఇది కలియుగ లక్షణం. కానీ ఆయన కలియుగం నాటి వాడు కాడుగా మరి. అందుకనే వెంటనే వెళ్ళి ఆ సూర్య భగవానుడికి ఇలా భక్తితో నమస్కరించాడు, చాలా వినయంగా నమస్కరించాడు. తుభ్యం నమో జగత్ సాక్షి బ్రూహి మే ముక్తి హేతుకం తచ్చుత్వా దోరత సూర్య స్ఫుటమిత్యభ్యభాషత. దేవ జగత్తుకి సాక్షి విను, నీకు తెలియకుండా ఈ సృష్టిలో ఎవడైనా ఏదైనా పనిచేయగలడా? విమల యశో నిధి పురుష వృత్త మెరుంగుతు నుండుతూ వివేదములను సర్వసాక్షియగు సూర్యుడు అని చెప్పారు వరుసగా. ఒక మనిషి ఏదన్నా పని చేస్తే వీడు చేసిన పని ఇతరులు ఎవరికీ తెలియకపోవచ్చు, కాని అనుక్షణం మానవుడు ఏం చేస్తున్నాడో, మంచి చేస్తున్నాడో చెడ్డ చేస్తున్నాడో నిత్యం వాడి మీద నిఘా పెట్టి వాడిని పరిశీలించే వాళ్ళు ఎవరెవరో చెప్పారు మహాభారతంలో పంచమ వేదంలో. శకుంతల ద్వారా దుష్యంతుడికి చెప్పిస్తాడు వేదవ్యాసుడు. ఇది వేదవాక్యది, ఆర్షవాక్యది. వేదములును మొట్టమొదట వేదాలు, పంచభూతములు ఆ తర్వాత పంచభూతాలు చూస్తూ ఉంటాయట, భూమి అగ్ని జలం వాయువు ఆకాశం. నువ్వు ఈ పని చేస్తున్నావా, సరే రాసేసుకుంటా అట్ట చెట్టా పూతుని మన వాళ్ళు పురాణంలో మంచి మాటలు రాసుకున్నట్టుగా. ధర్మువు ధర్మదేవత రాసుకుంటాడు. రోజు పొద్దున్న సాయంకాలం దాకా ఏం చేశాడు, మళ్ళీ రాత్రి నుంచి పొద్దున్న దాకా ఏం చేశాడు. ఆయన దగ్గర రెండు చిట్టాలు ఉంటాయి, డే అండ్ నైట్ చిట్టాస్. డే అని ఉన్న ఒక బుక్ ఉంటుంది అనమాట, ఈరోజు ఏఎం, ఈరోజు ఇదిగో పిఎం, ఈ టైంలో ఇచ్చేసాడు, ఈ టైంలో ఇచ్చేసాడు. 6:12 ప్రొఫెసర్ పుల్లారావు గారు ఈ పని చేశారు, ప్రొఫెసర్ అప్పారావు గారు ఈ పని చేశారు, రాసేసుకుంటారు అక్కడ. ఆ తర్వాత ఎవరు, ఇదిగో ఇనుడును సూర్య భగవానుడు. సూర్య భగవానుడు పగలంతా మనం ఏం చేసినా రాస్తాడు. రాత్రిపూట ఎవరు, చంద్రుడు, వీయని రాసుకుంటాడు. రాత్రి పగలు దేవతలు కూడా ఉంటాయి, దివారాత్రి దేవతలని వాళ్ళు, ఈ దిక్కులు ఇవన్నీ చిట్టా పెట్టుకుంటాయట. ఆఖరణ పెద్ద చిట్ట చిత్రగుప్తుడు చిత్రుడు ఇద్దరు పెడతారట. ఇదిగో ఈ అందరూ ఈ చిట్టాలు పెట్టుకెళ్ళి ఆఖరణ పెట్టుకెళ్ళి యమధర్మరాజు గారికి ఇచ్చేస్తారు. యమధర్మరాజు గారు ఒక్కొక్కళ్ళ చిట్టా చూస్తాడు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ చిట్టాలో మర్చిపోవచ్చు. అందుకని చంద్రుడి చిట్టా ఇది, సూర్యుడి చిట్టా ఇది, ఓహో ఇందులో ఈ దోషం ఉంది, ఇందులో ఈ పుణ్యం ఉంది, చిత్రగుప్తుడి చిట్టా ఇది అని అన్ని చూశాక ఇవన్నిటిలో మంచి అంతా ఒకవైపున చెట్టంతా ఒకవైపున పెట్టేసి ఇదంతా నిమిషాల్లో తెలిపోతుంది. ఆయన దగ్గర కంప్యూటర్ బ్రెయిన్, అదంతా గొప్ప సాఫ్ట్వేర్ డిస్క్, టిక్ 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 అని కొట్టేస్తాడు, ఇంటర్నెట్లో చూసేస్తాడు, వెబ్సైట్లోకి వెళ్ళిపోతాడు, వాడు వెబ్ ఓపెన్ చేసేస్తాడు, వాడు జబ్బేమిటో చెప్పేస్తాడు. ఆఖరణ ఇదిగో వీడికి శిక్ష వేసేయండి, వీడికి శుభం ఇవ్వండి అంటాడు. అంచేత మనం తప్పు చేసి రక్షించబడతాం అనుకోవడం లేదు, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే ఎవడైనా సరే. అందువల్ల ఓ సూర్యభగవానుడా, అలా యమధర్మరాజు గారికి కూడా నువ్వు సాక్ష్యం చెబుతావట, జగత్తుకి సాక్షివట. అందుకని నీకు తెలియకుండా ఎవడైనా ఏ పనైనా చేయగలడా, ఎందుకని జగత్సాక్షిన్ ఓ జగత్సాక్షి అని సంబోధన చేశాడు. నీకు నమస్కారం, ఇప్పుడు నేను వచ్చాను, నీవు తప్ప మాకు ఉపాయాలు చెప్పేవారు లేరు, విద్యలలో నీ అంత గొప్పవాళ్ళు లేరు, ఆజ్యుడివి హృద్యానవద్య విద్యా ప్రద్యోతనుడివి ఖద్యోతుడివి, నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నా. ప్రేతాత్మగా మారి అలమటించిపోతున్న మా జుందుకారికి విముక్తి కలగడానికి ఒక మంచి మార్గం చెప్పవా అని భక్తితో అడిగాడు. ఆయన బ్రహ్మవిష్ణు పరమేశ్వర స్వరూపుడిగా వర్ణించాడండి సూర్యుణ్ణి. ఆదిత్య హృదయంలో అవే ఉంటాయి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి అందులో. మహాస్తోత్రాలు మన భారతదేశంలో ఉన్నాయి, ఒకటా రెండా చెప్పడానికి ఎన్నాళ్ళు చెప్పుకున్నా ఎన్నేళ్ళు విన్నా తరగవదు. యావజ్జీవితం ఎంతో కొంతలా వింటూ వింటూ తెరించవలసి లేదు, అంతో ఇంతో సమయం పెంచుకుని. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, అది ఆయన గురించి వేదములు చెబుతున్నమాట. ఆయన త్రిమూర్తి ఆత్మకు, సూర్య త్రిమూర్త్యాత్మక. సూర్యుడు అంటే ఆయనలో సృష్టికర్త అయిన బ్రహ్మ ఉన్నాడు, సృష్టిని పోషించే విష్ణు ఉన్నాడు, తనలో సృష్టి నిలయం చేసుకునే శివుడున్నాడు. ఇటువంటి త్రిమూర్తి ఆత్మకుడివి, హంసస్వరూపుడివి, పూషుడివి, ఖగుడివి, వేదాత్మకుడివి నీవు, జ్ఞానహృత తమశ్చద్ముడివి నీవు, జ్ఞానంతో అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడివి నీవు. అందుకు అడుగుతున్నానగానే సూర్యభగవానుడు ఒక రూపం ధరించి దర్శనమిచ్చాడు. రూప దర్శనమిచ్చామన్నాడు, నాయనా నువ్వు పరమభక్తుడివి, జ్ఞానివి కాబట్టి కాని, లేకపోతే ఎక్కడ భూలోకం, ఎక్కడ సూర్యమండలం, అసంభవం సూర్యమండలానికి రావడం. మీరెవరినో వెళ్ళగలరేమో చూడండి, ఒకసారి వెళ్ళొచ్చి నాకు చెప్పండి, మర్నాడు మిమ్మల్ని పరిచయం చేసి సన్మానం చేసుకుంటాను, నా అదృష్టం బాగుంటే. సందేహం లేదు, నేను మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే పుట్టిన నవ్వించడానికే కాదు, రోజు పురాణం వింటున్న జ్ఞానులు నా దృష్టిలో నాకంటే గొప్ప వాళ్ళు, మీరు సూర్యమండలం దగ్గరికి వెళ్ళగలరని నా నమ్మకం, అందుకని అంటున్నాను అన్నమాట. అది భక్తులు ఎప్పుడు గొప్పవాళ్ళు, సూర్యుడి దగ్గరికి ఇద్దరే ఇద్దరు వెళ్ళగలరు తెలుసు కదా, ఒకడు జ్ఞాని వెళ్ళగలడు, లేకపోతే యుద్ధంలో దేశ రక్షణకి ధర్మరక్షణకి చచ్చిపోయిన వాడు అనమాట. వీరుడు చచ్చిపోతే తెలుసు కదా సూర్యమండలాన్ని భేదించుకుని వెడతారు. అందుకే తెనాలి రామకృష్ణుడు ఒక అద్భుతమైన పద్యం రాశాడు, అల్లసాని పెద్దన తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయల్ని స్తోత్రం చేస్తున్నారు. అష్టదిగ్గజాలు ఉంటారుగా కృష్ణదేవరాయల దగ్గర, అందులో ముందు అల్లసాని పెద్దన పద్యం చెప్పాట. ఏమని అంటే, ఓ శ్రీకృష్ణదేవరాయ, దుర్భరషండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘనతల్మానినన్ నరసింహక్షితి మండలేశ్వరులని అన్నన్వచ్చు నీసాటిగా నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణ రాజకంఠీరవ అని చెప్పాడు పద్యం. ఇది అల్లసాని పెత్తన ముందు కృష్ణదేవరాయని స్తోత్రం చేయడానికి చెప్పిన మాట. శరసంధాన బిల ప్రవేశ చలన బ్రహ్మగ్నతల్మానినను శరసంధాన బిల ప్రవేశ చలన బ్రహ్మగ్నతల్మానినను నరసింహక్షితి మండలే చరులనన్వత్తు నీ సాటిగా నరసింహక్షితి మండలే చరుని కృష్ణ రాజకంఠీదవా. అది ఏమిటట, ఒక కొంతమంది ఉన్నారట, చాలా జాగ్రత్తగా వినవలసిన పద్యం. అందులో ఒకడున్నాడు శరసంధాన బాణాలు వేయడంలో చాలా గొప్పవాడు. ఎవరైనా అర్జునుడు. అర్జునుడిలో చాలా గొప్ప శక్తి ఏమిటంటే బాణాలు వేయడంలో కారితేరినవాడు. బిల ప్రవేశ, రెండోది మహాభయంకరమైన పరాక్రమం కలిగినది సింహం. కానీ దానికి ఓ తప్పు ఉంది, ఒక దోషం ఉంది. ఏమిటది ఇప్పుడు వరుసగా చూద్దాం. దుర్భర షండత్వ, అర్జునుడు అంతటి గొప్పవాడు మరో లేడని చెప్పింగా బాణాలు వేయడంలో. కానీ అర్జునుడు ఒక సంవత్సర కాలం పురుష రూపం విడిచిపెట్టి నపుంసకుడిగా అంటే పేడి రూపంలో ఉత్తర కుమారికి నాట్యం నేర్పుతూ గడిపాడవనా. శరసంధాన బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్న దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నతలు మాంచినన్ అని వరసగా. అర్జునుడు ఇంత గొప్పవాడైనా ఒక సంవత్సరం నపుంసకుడు. సింహం చాలా గొప్పది, కాని దానికి ఉన్న దరిద్ర బుద్ధి ఏంటంటే కొండ గుహలో దాక్కుంటుంది. ఇంకా భూమి ఇంత క్షమాగుణం మరొకటికి లేదు, కానీ భూమికి ఉన్నది చపలత్వం. ఎందుకని, భూమి స్థిరంగా ఉండదు, ఎప్పుడు గుండ్రంగా గిర్రం తిరుగుతూనే ఉంటుంది. శివుడు చాలా గొప్పవాడే, కానీ ఆయన కూడా తప్పు చేశాడు. ఏమిటి, బ్రహ్మ హత్య. బ్రహ్మగారు 5వ తలకే నరికేశాడు. ఇంత గొప్పవాళ్లే అర్జునుడు, సింహం, భూమి, శివుడు, వీళ్ళని కూడా నీతో సమానంగా పోల్చలేము, నీ అంత గొప్పవాళ్ళని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళలో దోషాలు ఉన్నాయి, ఆ దోషములు పోతే వాళ్ళని నీతో పోల్చొచ్చు, లేకపోతే వాళ్ళకంటే నువ్వే గొప్పవాడివి కృష్ణ రాజకంఠీరవ అన్నట్టు. అసలు మామూలు పద్యం అండి, దానికి చాలా గొప్ప పద్యం. అర్జునుడి కంటే గొప్పవాడివి నువ్వు, సింహం కంటే గొప్పవాడివి, అలాగే శివుడి కంటే గొప్పవాడివి, భూమి కంటే గొప్పవాడివి. ఎందుకంటే ఈ పైన చెప్పిన వాటిల్లో ఈ దోషాలు ఉన్నాయి. అర్జునుడిలో పేడితనం ఉంది, నీలో పేడితనం లేదు. సింహమేమో గుహలో తోక ముడిచి దాక్కుంటుంది, నువ్వు గుహలో దాక్కోవు. భూమి అస్తమాటు చలచల తిరుగుతూ ఉంటుంది, చంచలత్వం నీకు చంచలత్వం లేదు, స్థిరంగా ఉండగలవు, మాట మీద నిలబడతావు. శివుడు అంత పంచముఖుడైన బ్రహ్మగారిని చంపాడు గనక, ఓ తలకే నరికాడు గనక బ్రహ్మహత్యా పాపం ఉంది, నీలో బ్రహ్మహత్యా పాపం లేదు. అవి లేకుండా ఉంటే వాళ్ళని నీతో పోల్చొచ్చు, లేకపోతే నువ్వే గొప్పవాడివి అని అల్లసాని పెద్దన చెప్పాడు. ఈ పద్యం చెప్పగానే అందరూ మీలాగే తప్పట్లు కొట్టారు. కృష్ణదేవరాయలు గారు కూడా సన్మానం చేయమన్నాడు. ఇంతలో తెనాలి రామకృష్ణుడు ఒకడే పక్కపక్క నవ్వాడు. హీహా అన్నాడు. ఓర్ని అమ్మకాడు పడ ఇలా నవ్వేమిటో మిస్టర్ ప్రొఫెసర్ వికటకవి అన్నారు వీడు. మా తాతగారి కవిత్వం చూసి నవ్వా అన్నాడు. ఇంత అద్భుతంగా పద్యం చెప్తే నవ్వడం ఏమిటంటే ఇందులో ఒక చిన్న తప్పు ఉంది, చిన్ని తప్పుట. ఏమిటన్నారు వాడు, నరసింహక్షితి మండలేశ్వరుడు నన్నవచ్చు నీచాటిగా, నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణ రాజకంఠీరవ అన్నాడు. ఇందులో చెట్ట చివరి మళ్ళీ కృష్ణదేవరాయలు ఏమంటున్నాడు, రాజకంఠీరవ అంటే రాజసింహమా అన్నట్ట. అది సింహానికి లోటుంది, కొండ గుహలో దాక్కుంటుందని సింహాన్ని తిడుతూ మళ్ళీ కృష్ణదేవరాయల్ని రాజసింహం అంటున్నావు అంటే మళ్ళీ ఆ సింహంతో పోల్చినట్టే కదా, ఆ తప్పు నువ్వు చేసావు గనక వీళ్ళెవరూ పట్టించుకోలేదు నేను నవ్వాను అన్నాడు. నిజానికి సింహమాని పోల్చడం తప్పేం కాదు, రాజసింహం అంటే రాజులలో గొప్పవాడా అని అర్థం అన్నమాట. కానీ సింహాన్ని తిట్టాడంత పూర్వం, అందుకని మళ్ళీ రాజసింహం అంటే తప్పే కదా. ఒక వ్యక్తిని చవటాన్ని తిట్టి మళ్ళీ పక్కవాడిని వాడంత గొప్పవాడు అంటే ఏముంది, వాడితో పోల్చుకోటువంటి కర్మ కాకపోతే. ఓ ఈ మాత్రం చిన్న తప్పు ఉందయ్యో, అలా తప్పు లేకుండా నువ్వు పద్యం చెప్పుకోయా అన్నాడు అల్లసాని పెద్దన. అప్పుడు చెప్పిన పద్యం అన్నమాట ఏమని, కలనల్ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మండల భేదం వనరించి ఏగునడా. తన్మధ్యంబున హార కుండల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయణు చూచి లో కలగం బారుచునేకె నీ వయను శంకను కృష్ణ రాయాధిపా. ఇందులో ఉన్న అద్భుతమైన భావన తీసుకుందాం ఒకసారిగా. యుద్ధంలో శత్రువులు దండయాత్రకు వచ్చారు. ఆ శత్రువులకు రాజుగారు ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు ఆ శత్రు రాజుగారితో యుద్ధం చేసి వాడిని నరిగి అవతల పారేశాడు. ఆ శత్రురాజుగారు యుద్ధంలో చచ్చాడు. యుద్ధంలో చచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాలి, వీరస్వర్గానికి పోతాడు. అందులో కృష్ణదేవరాయలు సాక్షాత్ విష్ణు స్వరూపుడు, విష్ణు అంతటి వాడి చేతిలో తెస్తే వాడు స్వర్గానికి వెళ్ళక నరకానికి వెడతాడా, సహజంగానే యుద్ధంలో తెస్తే స్వర్గానికి వెళ్ళాలి. అందులో కృష్ణుడి చేతిలో తెచ్చిన వాళ్ళు ఏమవుతారు, వీరస్వర్గానికి వెడతారు. ఆ శత్రురాజు కృష్ణదేవరాయల చేతిలో తచ్చి వీరస్వర్గానికి పోతున్నాడు. వీరస్వర్గానికి వెళ్ళేవాడు సూర్యమండలాన్ని భేదించుకుని మధ్యలోంచి వెళ్ళాలి. ఎందుకంటే ఈ స్వర్గం కాదు వీరస్వర్గం, సూర్యమండలానికి అవతలు ఉన్నది. సూర్యమండలం మధ్యలో చిన్న కన్నం పెట్టుకుని అందులోంచి దాటి వెళ్ళిపోతాట. అలా మార్తాండ మండలం దాటి వెడుతూ ఉంటే ఆ మార్తాండ మండలం మధ్యలో సూర్యనారాయణుడు ఎలా దర్శనమిచ్చాట, నెమలి పింఛం పెట్టుకుని నాలుగు చేతులు ధరించి నీలమేఘ ఛాయ శరీరుడే శంఖచక్ర కథా పద్మాలతో దర్శనమిచ్చాట. సూర్యుడు కూడా ప్రత్యక్ష దైవం, విష్ణువేగా మరి. ఆ విష్ణువును చూచాడు, అంతే ఉనికిపోయాడు. అక్కడ భూలోకంలో చచ్చి ఇక్కడికి వచ్చా, మళ్ళీ చంపడానికి వచ్చాడు ఏమిట్రా ఈ కృష్ణదేవరాయలు అని ఆ కృష్ణుణ్ణి అంటే ఆ సూర్యనారాయణ మూర్తిని చూచి, నారాయణుడు కూడా కృష్ణుడే, ఏ కృష్ణుడు, భూలోకంలో ఉన్న కృష్ణదేవరాయలు అనుకుని కంగారు పడి దూరంగా పారిపోతున్నట్ట. మార్తాండ మండల భేదనం చేయడం మానేసి ఇక్కడ కూడా మళ్ళీ దగ్గులట్టాడు రా బాబు, ఈ కృష్ణదేవరాయలు మళ్ళీ దంపుతాడేమో, మళ్ళీ తెస్తే ఇంకెక్కడికి వెళ్ళారో అని కలగంబారుచునేగే భయపడి పారిపోతున్నాడు. నీవయ్యను శంకన్ అంటే సూర్యనారాయణుడు కూడా నువ్వే అనుకుంటున్నాడు. ఆహా కృష్ణరాయ, సూర్యుడిలోనూ నువ్వే, భూలోకంలోనూ నువ్వే, ఎక్కడ చూసినా నువ్వే, నువ్వు ఆది విష్ణువి ఆది కృష్ణుడివే, చచ్చిన వాడికి నువ్వే దర్శనం, బతుకున్న వాడికి నువ్వే దర్శనం, అందరికీ నువ్వే దిక్కు అని వర్ణించాడు. ఎంత పద్యవేత్త ఆశ్చర్యపోయారు అందరూ, ఏం భావన అని అంటే చచ్చి స్వర్గానికి వెళ్ళేవాడికి సూర్యమండలంలో విష్ణువు కనపడటం ఆశ్చర్యం కాదు. ఆ విష్ణువుని కూడా కృష్ణదేవరాయలే అనుకుని వాడు భయపడ్డమే ఇక్కడ కవిత్వం యొక్క గొప్పతనం అన్నమాట. అలాగా ఆనాడు తెనాలి రామకృష్ణుడు అద్భుతమైన పద్యం చెప్పగానే రాజుగారు మెచ్చుకుని ఇటు అల్లసాని పెద్దని ఆయన్ని కూడా గౌరవించారట. ఎందుకు చెబుతున్నానంటే ఎంతో మోక్షం పొందితే కానీ అక్కడికి వెళ్ళలేరు, అయితే వీరస్వర్గం పొందాలి, లేదా భగవంతుడి చేతిలో చావాలి, లేదా ఇదిగో యోగాభ్యాసంతో జ్ఞాని అయిన వాడు మాత్రమే, పరమ పూజ్యుడైన వాడు మాత్రమే సూర్యమండలం దగ్గరకు వెళ్ళగలడు. నువ్వు అటువంటి పూజ్యుడివి, అందుకే నేను నీకు దర్శనమిస్తున్నాను. నువ్వు నా విగ్రహ దర్శనం అంటే రూప దర్శనం చెయ్యగలిగావు. గోకర్ణ నువ్వు ధన్యుడివి, నీవు సామాన్య మానవుడివి కావు సుమా, పరమ పూజ్యుడివి, అందుకే ఈ రూప దర్శనంతో నీకు విషయం వివరిస్తున్నాను. నీ సోదరుడు దుందుకారి మహాపాపాలు చేశాడు, కటిక నేరాలు చేశాడు, క్రూరుడు, నీచుడు, వాడు చంపిన హత్యలు, వాడు చేసిన హత్యలు అన్నమాట, దానికి అదుపు లేవు. తల్లిని కూడా అన్యాయంగా చంపినవాడు వాడు. అటువంటి వాడికి వాడు చెప్పినట్టుగా 100 సార్లు గయ్యలో పిండం పెట్టినా మోక్షం రాదు, ఇక మోక్షం ఒక రకంగా వస్తుంది. శ్రీమద్భగవతాన్ముక్తి సప్తాకం వాచనం కురు ఇది సూర్యవచ సర్వై ధర్మరూపం తు విశ్రుతం. శ్రీమద్భాగవతాన్ని భక్తితో 7 రోజుల పాటు పారాయణ చేస్తూ వినిపించు నీ సోదరుడికి, ప్రేతానికి. 7 రోజులు వినాలంటే 7 కణుపులుండే ఒకనొక గడకర్ర మీదకి వాడిని ఆవాహన చెయ్యి, వాడికి వినిపించు. ఎవడైనా ఎంత దుర్మార్గుడైనా సప్తాహ దీక్షతో శ్రీమద్భాగవతాన్ని వింటే వాడికి మోక్షం వస్తుంది అని సూర్యుడు ఇతనికి చెప్పాడు. అక్కడి నుంచి పలుకుతున్న మాటలు భూలోకంలో ఉన్న వాళ్ళందరికీ వినపడ్డాయి. సూర్యుడు పలికితే వినపడవటండి, ఆ మైకు మామూలు మైక, పవర్ఫుల్ మైక్, అదే మనలాంటి మైక ఈ కాస్త మండపం దాటి బయటికి వెళ్లకుండా ఉండడానికి. అద్భుతమైన సూర్యుడి వాక్కుని అక్కడ గోకర్ణుడు విన్నాడు, ఇక్కడేమో వీళ్ళు విన్నారు. అందరూ హర్షధ్వానాలతో తప్పట్లు కొట్టారు. ఓహో, ప్రేతాత్మలకి విముక్తి కలగడానికి భాగవత సప్తాహం కంటే మరో మార్గం లేదంటే భాగవతం ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత గొప్పది అనుకున్నారు. ఆనందంతో తప్పట్లు కొట్టారు. ఆ తప్పట్లు రేపటిదాకా కొట్టనిద్దాం. రేపు యథాప్రకారంగా మనం మళ్ళీ 6:30 కలుసుకుందాం. తక్కిన కథా విశేషాలను ముచ్చటించుకుందాం. రేపు శుక్రవారం కనుక మామూలు టైమే, ఖచ్చితంగా 6:25 కల్లా వచ్చేయండి, 6:30 కల్లా మొదలు పెట్టారు.
Get up. గోకర్ణ చరిత్ర మనం అంబికావారి అష్టాదశ పురాణాల్లో భాగంగా వరాహ పురాణాంతర్గతము చెప్పుకుంటున్నాం. సాక్షాత్తు సూర్యభగవాను తన యోగశక్తితో ఆపి మరీ ప్రశ్నించగలిగాడు గోకర్ణుడు. మహాత్మా భగవంతుడా కర్మసాక్షి, ఈ ధుందుకారి చేసిన పాపానికి 100 గయాశ్రాద్ధాలు చేసిన విముక్తి కలగదట, అందుకే మాకు ఏం చేయాలో తెలియటం లేదు, మార్గం తోచటం లేదు, అందుకని నువ్వు సూర్యభగవానుడు గనక ప్రత్యక్ష విష్ణు స్వరూపుడు గనక దీనికి సరి అయిన మార్గం నువ్వే చెప్పగలవు గనక అడుగుతున్నావు. ఏం చేస్తే ఈ ధుంధుకారికి విముక్తి కలుగుతుంది చెప్పమని అడిగితే, అప్పుడు ఆ సూర్యభగవానుడు ఏం చెప్పాడు, శ్రీమద్భాగవతాన్ ముక్తి సప్తాహం వాచనం కురు, భాగవతాన్ని సప్తాహరో దీక్షతో ప్రవచనం చెయ్యి, ప్రజలు వింటారు. దాంతోపాటు ఈ పరమ దుర్మార్గుడైన దుందుకారిని సప్తాహ దీక్ష గనక 7 కణుపులు ఉండే వెదురుగడ మీదకు ఆవాహన చేసి కూర్చోబెట్టి సప్తాహంతో వినేవాడికి చేతికి దీక్షా కంకణం కడతారు. ఆ దీక్షా కంకణంలో 7 కణుపులు ఉండాలి. కానీ ఇది పిశాచం, ప్రేతం. ఈ ప్రేతానికి మనలాగా శరీరం ఉండదు, గాలి రూపంలో ఉంటుంది. అందులో పగటిపూట సప్తాహం జరుగుతుంది. పగటిపూట ప్రత్యక్షంగా కూర్చోలేదు కదా, మరి దానికి ఏదో శరీరం కావాలి. మానవ శరీరంలో కూర్చోబెడితే మనిషి వస్తాడు లేనిపోయింది. ఈ ప్రేతాన్ని ఆవాహన చేస్తే పిశాచం పట్టిన మనిషి దెబ్బకి అల్లాడిపోతాడు. అందుకని ఏం చెప్పారు అంటే, ఒక గడకర్ర తీసుకోండి. ఆ గడకర్రకి, గడకర్రకు చూసారా కణుపులు ఉంటాయి, చెరుకు కోటి, గెడల కోటి, వెదురుగడల కోటి, 7 కణుపులు ఉండాలి. అదే రామాయణం అయితే 9 కణుపులు ఉండాలి. ఇవి నియమం. 7 కణుపులుండే గడకర్ర తీసుకుని అందులోకి ఈ దుందుకారిని ఆవాహన చెయ్యండి. ఓ పక్కన గోడకి ఇలా దారబెట్టండి, మన వాళ్ళు ఉపన్యాసంలో గోడకు దారబడినట్టుగా. ఆ తర్వాత ఆ గడకర్ర కట్టండి దీక్షా కంకణం. ఇక భాగవతాన్ని సప్తాహ దీక్షతో వాడికి వినిపించండి. ఇంతకంటే సులువైన మార్గం మరొకటి లేదు. ఎంతటి క్రూరుడైనా, ఎంతటి పాపాత్ముడైనా సప్తాహ దీక్షతో భాగవతం విన్నాడో వాడికి వచ్చి తీరుతుంది ముక్తి. ఇంకా గయా, కాశీ, కురుక్షేత్ర, ప్రయాగాది క్షేత్రాలలో పిండ ప్రదానం చేసినా కలగని ముక్తి కేవలం భాగవత సప్తాహం వల్ల వస్తుంది. అనగానే సూర్యుడి మాటలు అందరూ విన్నారు. ఇది తేలిక కూడా, ఉన్నంతలో మరీ తీవ్రమైన ఖర్చు కాదు. అలాగని ఖర్చు లేకుండా పోవడం ఉండదు. సరి అయిన వ్యక్తి వక్త దొరకాలి. అందుకని అందరూ మనం ప్రయత్నం చేద్దాం, దుందుకారికి విముక్తి కలిగిద్దాం అనుకున్నారు గోకర్ణుడు. కథాశ్రవణం ప్రజల చేత చేయించడానికి తానే సిద్ధపడ్డాడు. ఈయన చెబుతాడు, వాళ్ళు వినాలి, ఇలా భావించాడు. ఎప్పుడు భాగవతం చెప్పినా, అసలు సహజంగా పురాణం చెబితే ప్రచారం చెయ్యాలి. కలియుగంలో ఎలా ఉందంటే పురాణం చెబుతానని గురువుగారే ప్రచారం చేసుకోవాలి. ఈ దిక్మాల గొడవ ఏంటంటే అలా వచ్చింది. నేనే స్లోగన్ ఇచ్చుకొని, నేనే దాన్ని ఏంటంటారు సిటీ కేబుల్లో కింద స్క్రోలింగ్ ఇచ్చుకుంటే కీర్తేమో ఆర్గనైజర్స్కు రావాలి, ప్రజలేమో మధ్యలో లాభం పొందాలి. అన్ని పాటలు గురువుగారు పడతారు. అంచేత ఆ రోజుల్లో అలా కాకుండా ఇంటింటికి వెళ్ళి బొట్టెట్టి పిలిచారట. తత్ర సంశ్రవణార్థాయ దేశ గ్రామార్జనాయ పంగ్వంధ వృద్ధమందాశ్చతే పిపాపక్షయాయ. అందరికీ అనౌన్స్మెంట్ చేశారు, మైకులు పెట్టించారు, తిప్పారు, ఇంటింటికి వెళ్ళి పెళ్లికి పిలిచినట్టు పిలవాలన్నారండి. తర్వాత వస్తుంది 6 అధ్యాయంలో. మీ ఇంట్లో పెళ్ళి అయితే ఏం చేస్తున్నారు మీరు? మా ఇంట్లో పెళ్ళని తెలుసుకుని రావాలండి మీరు. మేము ఎందుకు వస్తున్నాం శుభలేఖ అంటారా? అలా అంటే వస్తారా? భాగవతం కూడా అలాగే చెయ్యాలట. ఏమండో ఇది భాగవతం, మా ఇంట్లో పెళ్లి వంటిది, నీకు పెళ్లి వంటిది, దయతో రండి వినండి అని బతిమాలి బామాలి బొట్టు పెట్టి ఇన్విటేషన్ ఇచ్చి పిలవాలి. వస్తే వస్తారు, లేకపోతే వాళ్ళ కర్మ, తర్వాత మనమేం చేయలేం, వై కాంట్ హెల్ప్. సరే వీళ్ళు అలాగే చేశారు. అనేక దేశాల నుంచి, గ్రామాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి పడిపోయారు జనులు కథ వినడానికి. కుంటి వాళ్ళు వచ్చారు, గుడ్డి వారు వచ్చారు, ముసలి వారు వచ్చారు, మందబుద్ధులు వచ్చారు, నడిచే వాళ్ళు వచ్చారు, నడవని వారు వచ్చారు, అందరికీ ఇది చాలా సుఖం. ముఖ్యంగా వికలాంగులు ఈ జన్మలో వింటే ఇంకా ఏ జన్మలో వికలాంగులు ఎవరని చెప్పారు. బధిర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజ కాతి తిక్షపడక అవధూత కాపాలికాద్యనాథులకు గానభూసురోత్తమ గార్హస్థ్యమునకు సరి అని ఒట్టే చెప్పారా. బధిరులు అంటే చెవిటివాళ్ళు, పొంగు కుంటివాళ్ళు, అంధులు గుడ్డివాళ్ళు, భిక్షుకులు అంటే ముష్టివాళ్ళు, బ్రహ్మచారులు, జటాధారులు, పరివ్రాజకులు, అతిథులు, క్షపణకులు, అవధూతలు, కాపాలికులు, అనాథులు, ఇలా ఎక్కడెక్కడి వారికి, దిక్కున్న వారికి, దిక్కు లేని వారికి, అవయవాలు ఉన్నవారికి, అవయవాలు లేని వారికి, వారు వీరు అనే తేడా లేకుండా అందరినీ పిలవాలి. వీళ్ళు వింటే ఇంకా ఏ జన్మలోనూ ప్రేతాది జన్మ రాదట, శాశ్వతమైన కైవల్యం పొందుతామట. ఈ మాట సాక్షాత్తు ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు చెప్పాట అనే ఆనందంతో అందరూ వచ్చేశారు అక్కడికి. సమాజస్తు మహాన్ జాతో దేవ విస్మయకారకగా యదైవ ఆసనమాస్థాయ గోకర్ణో కథయత్ కథం. ఇంకక్కడికి ఆ జనసమూహం వస్తే ఆశ్చర్యపోయారు ఊళ్ళో వాళ్ళు. ఇదేం జనం, ఇది జనమా కాదు, ప్రభంజనం. ప్రభంజనం అంటే పెద్ద సుడిగాలన్నమాట. తుఫాను వచ్చినప్పుడు ఒక్కోసారి చూడండి, గంటకి 90-100 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తుంది, అంత గాలిని ప్రభంజనం అంటాం. అలాంటి పెనుగాలి, తుఫాను గాలిలో వచ్చి పడిపోయారు జనం. దేవతలు ఆశ్చర్యపోయారు పైనుంచి. గోకర్ణుడైతే ఇక చెప్పేకర్లా, ఆహా మన ప్రయత్నం ఫలించినట్టే, ఎందుకని ఈ పుణ్య కథని నేను వినిపించాలనుకోగానే ఎక్కడెక్కడ నుంచో వచ్చేశారు. ఇంతమంది భక్తులు చూస్తే ముత్తటగా ఉంది, నేల ఈనినట్టుగా వచ్చారు ఈ జనం కూడా. కొందరేమో నిలబడిపోయారు చోట్లేక, పరకాలు వేశారట. కొందరు ఊళ్ళో వాళ్ళు అప్పటికే ఆలోచన చేశారు, 10,000 మంది కోసం పందిరేస్తే 50,000 మంది వచ్చారు ఆ రోజు. ఇప్పుడు 50,000 మందికి పందిరేస్తే 2,000 మంది వస్తే ఓ గొప్ప. అది కూడా పద్మాకర్ గారు రామకోట అని చెప్పి ఆయనే స్క్రోలింగ్ ఇచ్చుకుంటే ఆయన ఉపన్యాసానికి వచ్చి తక్కినవాడికి బారి పడపడి, కొంతమందికి ఉండి కొంతమందికి లేక ఇది ఒక అంతరగోళం. అలా కాదు ఆ రోజుల్లో భక్తి శ్రద్ధలు అన్నమాట. ఆ జనసమూహాన్ని చూసి ఇక్కడ ఏం చెప్పారో తెలుసా, ఇది 44వ శ్లోకం. దేవ విస్మయ కారక అంటే దేవతలకే విస్మయం కలిగింది అన్నారు. దేవతలు ఆశ్చర్యపోతారా, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంటే ఆ జనం చూడండి. ఎత్తైన ఆసనం వేసి కూర్చునున్నాడు మహానుభావుడు పరమ పూజ్యుడు గోకర్ణుడు. ఆసనం మీద కూర్చున్నాడు. ఎప్పుడు పురాణం చెప్పేవారు ఎత్తుగా ఉండాలి, తక్కినవాడు కొంచెం డౌన్లో ఉండాలి. సరిగ్గా ఆసనం మీద కూర్చున్నాడు. ఇక కథని చెప్పడానికి సంకల్పించాడు, ప్రార్థన చేశాడు. ప్రేతం వచ్చింది. దానికోసం ఏం చెప్పే ముందే 7 కణుపులున్న వెదురు కర్ర అక్కడ పెట్టారు. ఆ వెదురు కర్రకి త్వరం కట్టారు, అందులోకి వచ్చి కూర్చుంది ఆ వెదురు కర్ర మీద. వెదురు నదురు లేకుండా ఎక్కడ కింద రంధ్రంలో కూర్చుంది మొట్టమొదటి కడుపులో. తన్మూల ఛద్రమావిశ్య శ్రవణార్థం హితోహ్యసౌ వాతరూపీ స్థితిం కర్తుం అశక్తో వంశమావిశత్తు. దాని కింద ఉన్న రంధ్రంలో ప్రవేశించింది ఆ ప్రేతం, కథ వినడానికి కూర్చుంది. ఎందుకు అలా కూర్చోవాలో ముందే చెప్పాం, అది వాయు రూపంలో ఉంటుంది, గాలి అంటాం. అందుకే ఎప్పటికూడా ఎవరికైనా గాలి సోకిందంటారు కానీ దెయ్యం అని అనరు ముందుగా. అది పగటిపూట రూపంతో ఉండలేదు, రాత్రిపూట ఏదో ఒక ప్రేత రూపం ధరించగలదు. అందుకని గాలి రూపంలో ఉండే ఈ ప్రేతానికి ఆ కణుపే ఉండాలి, అందుకే అందులో కూర్చుంది. అందులో కూర్చోగానే గోకర్ణుడు ఉపన్యాసం మొదలెట్టాలి. ఉపన్యాసానికి ఎవడో ఒక ముఖ్య శ్రోత ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అందుకే పారాయణ జరిగేటప్పుడు
ఎవరి చేతో సంకల్పం చెప్పించి 7 రోజులు ఆవిడ పేరు మీదో వాళ్ళ పేరు మీదో చేస్తాం, చేసిన తర్వాత తక్కిన వాళ్ళు వినొచ్చు, అది వేరే విషయం కథ. అలా వినడానికి ఒక గొప్ప వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఉండాలి అంటే వాడు శ్రోత అయి ఉండాలి, శ్రద్ధగా వినేవాడు అయి ఉండాలి. వినడంలో చాలా మంది ఉంటారు, బోలెడు మంది వింటే అందరూ నిజంగా గొప్ప శ్రోతలు అవుతారా? అలా ఏదో కూర్చొని గడ్డంకం చేయట్టుకుని ఎప్పుడో ఒకప్పుడు ఏదో చెబుతూ ఉంటారు, వింటూ ఉంటాం. ఆఖరిని ప్రసాదం అంటే మాత్రం చలాంగని ఇక్కడిని దిగిరి ఫస్ట్ రోలోకి వెళ్ళిపోతారు అన్నమాట. అసలు నిజానికి ఆఖరిని అడిగే పులిహార బాగా దక్కుతుంది ముందెళ్ళిన వాడి కంటే. నన్ను అడిగితే ఈ దిక్కుమాలను తక్కిన వాటిని అడిగంటే రోజు పులిహార తీసి పెట్టేస్తే బాగుండు అనిపిస్తుంది. అందులో మన వాళ్ళ పులిహార ఊపేస్తున్నారు, అప్పుడప్పుడు నేను తింటున్నా అందుకని ప్రసాదం. ఏం పులిహార, ఏం దలిహార, ఆహా. అసలు పులిహార చేయాలంటే బహుశా అంబికాదేవి పురాణ ప్రసాదం ఏమిటో మరి దానికి తగినట్టుగా మన అచ్చగత గారు భక్తి శ్రద్ధతో తీసి పెడుతున్నారు. ఇంకా కార్యక్రమంలో ఉపన్యాసం ఎంత బాగుంటుందో, కొంచెం మించుమించుగా పులిహార కూడా అలాగే బాగుంటుంది అప్పుడప్పుడు. ఏ సరే, మొత్తం మీద ఏది ఏమైతేనే మంచి శ్రోత ఉండాలి. ఒక విష్ణు భక్తుడైన బ్రాహ్మణోత్తముడిని అక్కడ కూర్చోబెట్టారట. కూర్చోబెట్టి తక్కిన వాళ్ళందరినీ యథాప్రకారంగా కూర్చోబెట్టారు లైన్స్లో ఆ క్యూలో. ఇప్పుడు ఈయన ప్రథమ స్కందం నుండి స్పష్టతతో ఎక్కడ ఏమి విడిచిపెట్టకుండా, పురాణం చెప్పేటప్పుడు విడిచిపెట్టకుండా చెప్పాలి అని, పూర్తిగా చెప్పాలి. అందుకని కథని వినిపించడం మొదలెట్టాడు. ఇప్పుడు కలియుగంలో మనం ఎక్కడ చెప్పగలం అలాగా? మానవ మాతృడి వల్ల కాదు. ఎందుకనంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏకధాటిగా మధ్యలో ఒక్క గంట భోజనానికి తప్ప ఆపకుండా చెబితే ఈ భాగవతం పూర్తిగా కథ చెప్పగలుగుతాం. అందుకే కలియుగంలో సారాంశం చెబుతున్నారు కానీ సంపూర్ణంగా భాగవతంలో ప్రతి కథ ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పాలి అంటే 7 వక్తలు ఉండాలి. శ్రోతలు ఎంత భక్తితో వినాలో ఆలోచించండి. మన శ్రోతలు ఈ కలియుగంలో ఎప్పుడు పొద్దున్న మైసూరు బజ్జీ తిని కూర్చుందామా, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి భోజనం విరామం ఎప్పుడవుతుందా, ఆ తర్వాత 4 గంటలు పడుకుని ఈలోపు దీంతో పాటు ఎవడో ఒకడు వస్తాడు, వాడు వచ్చి ఒకడేమో యజ్ఞం అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు. ఇందులో ఎవడికి ఒక కోయిన్ సైడ్ ఉండదు అనమాట, ఓ గుర్రం అటు ఓ గుర్రం ఇటు లాగుతుంది. చివరికి సప్తాహం కాదు డెప్తాహం అయిపోతాం. కానీ ఆ రోజుల్లో ఒక కఠోర నియమం ఉన్నది, ఉదయం మొదలు పెట్టారట, సాయంత్రం వరకు ఏకధాటిగా స్పష్టంగా చెప్పేట, 6 to 6 అన్నమాట. సాయంకాలం కథను నిలిపారట. దినాంతే రక్షితాగాథ తదా చిత్రం బభూవగా వంశైక గ్రంథి భూయదో భూత్స శబ్దం పశ్యతాం సతాం. అక్కడ మహాత్ములు సభ్యులందరూ చూస్తున్నారు, జ్ఞానులు వింటూనే ఉన్నారు. సాయంకాలం పూట కథ ఆపారు. అప్పుడు జరిగింది ఒక విచిత్రం. వెదురు కడుపుల్లో మొట్టమొదటి కడుపు ఉంటుంది కదా 7 కడుపుల్లో, ఆ కడుపు పెళ్ళుమని శబ్దంతో విరిగిపోయింది. అంటే మొదటి రోజు పాప విరిగిపోయింది, కొంత పాప విమోచన అయిపోయింది. పాపాన్ని 7 భాగాలు చేశారు వీడి పాపాన్ని దేవతలు. మొదటి రోజు పురాణం వినగానే ఒక కడుపు పగిలింది అంటే ఒకనాటి పాపం పోయింది. వాడు అక్కడి నుంచి ఎగురుకుంటూ ఆ పిశాచ్యం కాస్త ఆ ప్రేతం కాస్త లలలల్లని మన జగదేకవీరుడి కథలో గయ్యని ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయారు. మళ్ళీ వాడి పాత ప్లేస్లో వెళ్ళిపోయాడు. ప్రజలందరూ ఎంత ఆశ్చర్యం, ఒక కడుపు పగిలింది అనుకున్నారు. హాయిగా దద్వజనం కట్టు పగలి ఇవన్నీ శుభ్రంగా 8 రకాల ప్రసాదాలు చేశారు. అన్ని నెయ్యితో, డాల్డాతో కాదు, మళ్ళీ డాల్డాతో పెడితే గోకర్ణుడు మర్నాడు ఉపన్యాసం చెప్తాడు గొంతుకు పోయి అనాలి. అందుకని శుభ్రంగా ఆవు నేతితో చేసిన ప్రసాదాలు అవన్నీ అలా చేతికి నెయ్యి తగిలేది. అసలు నేను ఎరిగి పూర్వం తిరుపతిలో అలా ప్రసాదాలు పెట్టేవారు. తిరుపతి లడ్డు 10 రోజులు ఉండేది నిలప. ఇప్పుడు తిరుపతికి పరపతే పోయినట్టుగా లడ్డూలు కూడా కంపోజ్ చేస్తే మర్నాటికే ఆ రుచి పోయింది, పచిపోయింది. స్వార్థపరులు నీచులు బోర్డుల్లో చేరిపోతే ఏమైపోతారు? క్రిస్టియన్స్ అందరూ కూడా మనకి నీచాతి నీతులు మన నెత్తి మీద ఎక్కి పరిపాలిస్తూ ఉంటే తిరుపతిలో దేవుడు ఎదుగుంటాడు, దేవుడు కూడా వెళ్ళిపోతాడు కొంతకాలానికి. అందరూ అందులో పనిచేసే బోర్డులో వాళ్ళందరూనేమో అన్యమతస్తులా, మ మన నెత్తి మీద కూర్చున్న దౌర్భాగ్యుడికి చెప్పక్కర్లేదా? ఈ అందరిని విదేశాల నుంచి తెచ్చి మన నెత్తి మీద దిక్కుమాలిన మతస్థుని పెట్టుకుంటే ఇంకా మనకి ఏముంది ఇక్కడ? మన దాని మీద అరస సంస్కృతి కావాలి, దాంట్లో ఏముండాలో తెలియాలి, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఉద్యోగస్తుల్ని ఎవరినో పట్టుకొచ్చి పెడితే కొంతకాలానికి ఏమవుతుందో తెలియదు. ఆ తిరుపతి వెంకటేశ్వరుడే వాడి దేవస్థానాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే మనం పట్టించుకోం, మనకు అక్కర్లే ఇవి. ఏవిడ ఏం పోయినా పర్వాలా, మనం మన వ్యాపారం మనకు పదవి ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా మనకు, అంతే కదా. మనం బతికేస్తే చాలు, మన దేవుడు అక్కర్లా, మన మతం అక్కర్లా, మన సంప్రదాయం అక్కర్లా, మనకు అద్భుతమైనటువంటి దివ్యమైన కథలు అక్కర్లా. ఇలాగే ఉపేక్షిస్తూ ఉండండి, ఏదో ఒకనాడు చిట్ట చివరికి ఏమవుతుందో మీకు మీకే తెలుస్తుంది. మీలాంటి కొద్దిమంది భక్తుల గురించి కాదు, బయట పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న మన ధర్మంలో ఉన్న దౌర్భాగ్యుల గురించి చెబుతాను అనమాట. ఇలాంటి దౌర్భాగ్యులు ఈ దేశంలో ఉన్నంతకాలం ఈ దేశమే కాదు ప్రపంచానికి కూడా సుఖం లేదు. నాకు వేదవ్యాసుడు మనకి ఎప్పుడో భవిష్య పురాణంలో చెప్పాడు, రాబోయే 25 సంవత్సరాల్లో ఇలాంటి వాళ్ళందరూ కొట్టుకుపోతున్నారు మొత్తం అంతా. వీళ్ళందరూ ఎగిరిపోతారు, ఏం సందేహంలా. ఇంకేత మన సంస్కృతిని రక్షించుకోకపోతే ఇంకెందుకండి? మన కళ్ళ ముందేమో ప్రచారం జరుగుతుంటే మనం అడ్డుకోం. మనం కూడా అందులోకి వెళ్ళి అక్కడెక్కడో నూనె పెంచి పెట్టేటండి, ఏ మతం అయితే అయితేనేమిటండి అంటాడు. మా ఆవిడక్కర్లా, మా మతం అమ్మక్కర్లా, ఏ తల్లి అయితేనేమంటే ఎలా ఉంటుంది దానికి. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి అమ్మే కాపాడాలని మరొక్కసారి అమ్మకి నమస్కారం చేసుకుందాం. ఇక రెండవ రోజు కార్యక్రమం మొదలైంది. ద్వితీయేహిని తథా సాయం ద్వితీయ గ్రంథి భేదనం, తృతీయేహిని తథా సాయం తృతీయ గ్రంథి భేదనం. మళ్ళీ రెండవ నాడు కూడా యథాప్రకారంగా సూర్యోదయ కాలంలో కథ ప్రారంభమయ్యింది. అక్కడ రెండవ కణుపు పగిలింది కథ అయ్యాక. మూడవ నాడు మూడవ కణుపు, నాలుగవ నాడు నాలుగవ కణుపు పగిలింది. ఇలా వరుసగా రోజు ఒక్కొక్క కణుపు, ఆ వెదురుకర్రలో ఉన్న కణుపులు పగిలిపోతున్నాయి. 7 రోజులలో ఈ ధుంధుకారి భక్తి శ్రద్ధలతో కణుపులను ఆవహించుకొని భాగవతం ఆమూలాగ్రం విన్నాడు. 12 స్కంధాలు కూడా కృత్వా సత్వాదశ స్కంధ శ్రవణాత్ ప్రేతతాం జగౌ దివ్యరూపధరో జాతః తులసీదామ మండితగా. మొత్తం మీద 7 రోజులు పూర్తయింది. 7వ రోజు మధ్యాహ్నంతో పూర్తయిపోతే, ఎప్పుడు కూడా సప్తాహం అంటే 7వ రోజు సూర్యాస్తమయం దాకా ఉండదు. అది చాలా మందికి తెలుసు. మ్యాక్సిమం 7వ రోజు ఉండేది 1-2 గంటల నుంచి 5 గంటల మధ్యలో కార్యక్రమంతో అంతా సమాప్తం. ఎందుకంటే ఆఖరి రోజు తక్కువ ఉంటుంది. అలా కథ పూర్తయింది. 7వ కణుపు పగిలింది. ఆశ్చర్యకరంగా మహాభయంకరాకారంతో ప్రజల్ని అంతకు పూర్వం భయపెట్టిన ఈ ప్రేతం, అల్లాడిపోయిన దిక్కుమాలిన ప్రేతం, ధుంధుకారుడి శరీరం చూస్తూ ఉండగా పెటిక్కుమని పేలిపోయి ఆ ప్రేతరూపం పోయి వాడొక దివ్య పురుషుడిగా మారిపోయాడు. ఎంత అందంగా ఉన్నాడు! పీతవస్త్రం ధరించాడు, నీలమేఘ ఛాయతో ఉన్నాడు, నగలు వేసుకున్నాడు, తులసీమాల వేసుకున్నాడు, ఆకాశాన్ని అంటుతున్న కాంతితో ఉన్నాడు, కిరీటం ధరించాడు, చెవులకు కుండలాలు ఉన్నాయి. విష్ణుమూర్తి ఎంత అందంగా ఉంటాడో అలా తయారైపోయాట. వనమాలిక విరాజిత విశాల వక్షుడైపోయాడు, చారు నేత్రుడైపోయాడు, పవిత్ర గాత్రుడైపోయాడు, కర్ణకుండల విరాజత్ గండ శోభితుడైపోయాడు. అంతటి అందంతో పవిత్రమైన రూపంతో ప్రత్యక్షమై అందరూ చూస్తూ ఉండగా గోకర్ణుడి పాదాల మీద పడిపోయాడు, ఆనందవాష్పాలు కార్చాడు. సోదర, ఈ సృష్టిలో చాలా మంది సోదరులు ఉండవచ్చు, కానీ ఎంత గొప్ప సోదరుణ్ణి మరి నేను ఎక్కడా చూడలేదు. ననామభ్రాతరం సత్యో గోకర్ణో మితి చాబ్రవీత్ త్వయాకం మోచితో బంధో కృపయా ప్రేతకస్మలా. నమస్కారం చేసి 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 అన్నట్ట గోకర్ణుడితో, పూజ్యుడా స్వాదరా ఎంత దయాస్వరూపుడివి, ప్రేతంగా మారిపోయి నానా బాధలు పడిపోతున్న నేను నీ పాదపద్మాలు ఆశ్రయించాను, నన్ను విముక్తుండి చెయ్యడానికి ఎన్ని కష్టాలు పడ్డావు, సూర్య భగవానుడంతటి వాడి గమనాన్ని నిరోధించావు, భాగవత సప్తాహ దీక్ష పూనావు, కథంతా చెప్పావు, అత్యంత భయంకరమైన ఈ ప్రేత జన్మ నుంచి నన్ను విముక్తుండి చేశావు, ఇది నా పూర్వజన్మ సుకృతం, ఇది నేను భాగ్యవంతుణ్ణి, లోకంలో ఉంటే నీలాంటి సోదరుడు ఉండాలి, ఎందుకు అన్నదమ్ములు కొట్టుకుని ఆస్తుల కోసం కోర్టులకు వెళ్ళడం, ఒకటి మీద ఒక నిప్పులు వేసుకోవడం, ఆ సోదరులు సోదరులు కాదు, సోదరుడు అంటే నీవు, నీలాంటి ఒక్క సోదరుడు కాదు. ఆహా, ఈ ప్రేత పీడని పోగొట్టిన ఈ భాగవత కథ ఎంత గొప్పది, శ్రీకృష్ణ లోకాన్ని అందించే పవిత్రమైన కథ ఈ కృష్ణ సప్తాహ దీక్ష. పాపాలు వణిగిపోతాయి. ఇప్పుడు చెప్తున్నాడు వాడు, జ్ఞానయ్యాడు, విష్ణు స్వరూపుడు అయిపోయాడు కదా, అందుకని చెప్తున్నాడు. ఎక్కడైనా ఇలా భాగవత మహిమ కానీ భాగవత కథ కానీ జరుగుతూ ఉంటే పాపములన్నీ ఒక రూపం ధరించి గతగత వణిగిపోతూ ఉంటాయట. ఎందుకు వణిగిపోతాయంటే, అమ్మో ఇక్కడ కృష్ణ చరిత్ర జరుగుతోంది, భాగవతం జరుగుతోంది, పద్మాకర్ గారు పురాణం చెబుతున్నారు, మనం నాశనం అయిపోతాం, మనం ఇక్కడ ఉండలేము అని పారిపోతాయట పాపాలు. పాపాలకి భయం, పుణ్యాలకి ఆనందం, పుణ్యాత్ములందరూ చేరిపోతారు అందుకే అక్కడికి. సర్వ పాపములను గత గత వణకింపచేసే దివ్య గాథ భాగవత గాథ. ఆర్ద్రం శుష్కం లఘు స్థూలం వాంగ్మనఃకర్మభికృతం శ్రవణం నిదహేత్ పాపం పావక సమిధో యథా. తడిసి ఉండొచ్చు, ఎండిపోయి ఉండొచ్చు, తక్కువై ఉండొచ్చు, పెద్దదై ఉండొచ్చు, కానీ మంచి అగ్ని, అడవి తగలబడుతున్న అగ్నిలో దీన్ని పారేసామనుకోండి, చూడండి ఒక్కోసారి యజ్ఞగుండంలో కూడా, యజ్ఞగుండంలో మంచి అగ్ని అలా ప్రజ్వలిలుతోంది, చాలా పెద్ద యజ్ఞగుండం, ఎక్కువ అగ్ని, ధగ ధగ ఆకాశం అంతెత్తు మంటొస్తోంది, అటువంటి దాంట్లో ఓ చిన్న కర్రని నీళ్లలో తడిపి వేసినా సరే అది కాలిపోతుంది, ఎందుకని ఈ అగ్ని గొప్పది గనక, తడిచిపోయిన కర్రని కాల్చేస్తుంది పెద్ద అగ్ని అయితే, పొడి కర్రని కాలుస్తుంది, చిన్న కర్రని కాలుస్తుంది, పెద్ద కర్రని కాలుస్తుంది, ఎప్పుడు అగ్ని పెద్ద అగ్ని అయి ఉండాలి. ఇప్పుడు ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు వచ్చి ఇళ్ళు కాలిపోయినప్పుడు ఆ ఇంట్లో తడిగా ఉన్న వస్తువులు మాత్రం కాలిపోట్లా, ఎందుకని అగ్ని అంత ప్రమాదమైంది, ఈ తడిని కూడా కాల్చేస్తుంది, మింగేస్తుంది. అలాగే ఈ సప్తాహం అనే అగ్ని ఉన్నదట, అది భయంకర అగ్ని. మన పాపాలు ఇందాక చెప్పినట్టుగా చిన్ని పాపాలు అవ్వచ్చు, పెద్ద పాపాలు అవ్వచ్చు, తడి పాపాలు అవ్వచ్చు, పొడి పాపాలు అవ్వచ్చు, అంటే వీటిలో స్థూలం సూక్ష్మం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ ఆ పాపములన్నీ కాలి బూడిదైపోతాయి. అందుకే పురాకృత దుష్కృతాన్ని తొలగించి మానవుడికి మోక్షం ఇవ్వడానికి శ్రీమద్ భాగవత కథ సప్తాహ దీక్షకి మించిన దీక్ష మరొకటి లేదుగాక, లేదుగాక, లేదు అని సూర్య భగవానుడంతటి వాడు సుస్పష్టంగా చెప్పాడు ఆకాశ మార్గంలో. అటువంటి భాగవత దీక్షతో నా పాపాలన్నీ భస్మం చేశావు, నన్ను పవిత్రుణ్ణి చేశావు. అస్మిన్ వై భారతే వర్షే సూరిభిర్దేవ సంసది అకథాశ్రావిణాం పుంసాం నిష్ఫలం జన్మకీర్తితం. దేవతలు ఒకప్పుడు ఒక సభలో చెప్పారు, విద్వాంసులందరూ కూర్చుని ఒక సభ చేస్తూ ఉంటే ఆ సభలోకి దేవతలు వచ్చి అన్నారట, మానవుడి యొక్క జన్మ వ్యర్థం. ఎప్పుడు అంటే భారతదేశంలో పుట్టి భాగవతం సప్తాహ దీక్షతో వినకపోతే వాడి జీవితం వ్యర్థం, వాడు పుట్టినా పుట్టనట్టే, వాడును ఏలూరు మున్సిపాలిటీ డ్రైనేజీలో ఉండే పంది ఒకటే అన్నారట దేవతలు అన్నమాట. దేవతలు ఏమని చెప్పారు, పందులు ఉరుగ్గొంట్లో కూర్చుని కూర్చో ఆ కూర్చో అని నాక్కుంటూ దిక్మాలను చెత్త తింటూ ఉంటాయిగా, మనమేమో దంతికిని తిని ఆ దంతికిని కాస్త వేరే రకంగా మార్చి వదిలిపెడతాం, వాటిని తినే పందికి భాగవతం సప్తాహ దీక్షతో వినని మనిషికి తేడా లేదని చెప్పారట. నేను చెప్పలేదు సుమా, ఈ దేవతలు అన్నారు అని సుస్పష్టంగా ఇదిగో 56వ శ్లోకంలో ఉంది. ఇక్కడ 5వ అధ్యాయం 56వ శ్లోకం, సూర్యభిర్ దేవ సంసతి, వారి జన్మ వ్యర్థం అని చెప్పారు దేవతలు. ఏ సభలో చెప్పారు? మంచి మంచి పండితులు ఉన్న సభలో చెప్పారు. కొని పామరులకైతే అర్థం కాదేమోనండి, పండితులైతే లోకంలో దీన్ని ప్రచారం చేస్తారు కనుక. కాబట్టి మీరు భారతదేశంలో పుట్టారా, ఇది వినాలి. వింటున్నారా? నేను ఇవాళ ఈ పురాణం విన్నాను, అంచేత నాకు ప్రేత జన్మ పోయింది. మీరు శ్రద్ధతో విన్నారు, మీతో పాటు తక్కిన వాళ్ళని వినిపించండి. మళ్ళీ 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 వినండి. ఇన్నిసార్లు విన్నాం అనుకోకండి, మరల నదేయాలా అని అనుకోకండి. ఏ పొద్దున అన్నదిని సాయంత్రం రెండల్లా, అలాగే ఇదిని పొద్దున వినండి, మళ్ళీ రాత్రి వినండి, ఇవాళ వినండి, రేపు వినండి. కిం మోహతో రక్షితే న సుపుష్టేన బలీయస అధ్రువేణ శరీరేణ సుఖశాస్త్ర కథాం. ఈ శరీరాన్ని బాగా తిండి పెట్టి పోషించారు. పుచ్చకాయ ముక్కలో, గచ్చకాయ ముక్కలో, దీనికేమో ఇడ్లీలు, గారెలు, పెసరట్టు, ఉప్మాలు, అవేంటి మైసూరు బజ్జీలు, ఇవన్నీ పెడుతున్నారు. తెగ పోషించారు, దీంట్లో నెయ్యి పోశారు, అలా 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 చేశారు. ఇంకా కొంతమంది దిక్కుమాలలు అయితే ఎప్పుడు మిలిటరీ హోటల్ దొరుకుతుందా అని దేని బుద్ధి దాంది. కనకపు సింహాసనమున సునకము గుర్తుండబెట్టి శుభలగ్నమునందొనరగ పట్టము గట్టిన వెనకటి గుణవేల మానుగుణ రాసమతి అన్నారు. బంగారం సింహాసనం మీద కూర్చోబెట్టి కుక్కని దాని నెత్తి మీద కిరీటం పెట్టారట, పట్టాభిషేకం చేస్తున్నారట. ఇంతలో అక్కడ కుర్రాడు పెడుతున్నట్ట, నెంబర్ టూ ఈ కుక్క దీని మంచి పరిగెత్తుకెళ్ళి దాన్ని నాకు కొనడానికి పోయిందిట. అలాగా ఎంత గురువు గారితో తిరిగినా మళ్ళీ మిలిటరీ హోటల్ కనబడగానే 40 రూపాయలు ఖర్చు పెట్టి చికెన్ పలావ్కే పోతూ ఉంటారు కొంతమంది. అలాగా అలాంటి వాడేమో చెప్పలేము. దాంతో పోషించి శరీరాన్ని ఎంత పెంచినా, ఎంత పుష్టివంతంగా, ఎంత బలంగలదానిగా చేసినా ఈ భాగవత కథ వినకపోతే ప్రయోజనం లేదు అని చెప్పారు. కిం మోహతో రక్షితే అండంలో మోహంతో వ్యామోహంతో ఈ శరీరాన్ని రకరకాల పదార్థాలతో ఇది బతకాలి, తినాలి. కానీ ఎంత పోషించినా చివరికి ఉపయోగం ఏముంది, ఇది ఎలాగో తచ్చేదే. కాబట్టి నువ్వేం చేస్తావో, నువ్వేం తింటావో మాకు అనవసరం, కానీ సాయంత్రం కాసేపు ఇది విను అని చెప్పారు. మిమ్మల్ని తినద్దని అండల్లా ఆయన. అవన్నీ తింటే తింటే లాభం కాదు, శరీరానికి మనస్సుకి చిట్ట చివరికి విముక్తి ఈ భాగవత సప్తాహం వల్ల. దీనిని మంచి పవిత్రంగా తయారు చెయ్యి, ఈ శరీరముతో అప్పుడు ప్రయోజనం. ఈ భాగవతాన్ని సప్తాహ దీక్షతో వినకపోతే నీకేమిటి ప్రయోజనం అంట. ఇంకా కొన్ని చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది. వ్యామోహం మానవుడికి ఎన్ని పనులైనా సొంత పనులు చేసుకోవడానికి టైం ఉంటుందిట, ఇది ఒక్కటి వినడానికే టైం ఉండదట, ఒంట్లో బాగుండదట. పిల్లలు లేరు, ఒక ఆవిడకి తీసుకొచ్చి ఒక పిల్లాన్ని తీసుకొచ్చి పెంచారు. వాడిని పెంచడానికి టైం ఉందిట, వాడి నోటి నిండా కుక్కడానికి టైం ఉందిట, ఇంకేవో రకరకాల పనులకి ఉందిట. కానీ పాత్రవాలయానికి నడితొచ్చి కాసేపు పురాణం వినడానికి టైం లేదుట. ఇంతకంటే అసలు దౌర్భాగ్యం హాస్యం ఉందండి. ఒంట్లో బాగాలేకపోయినా ఇంట్లో అన్ని చేయించుకుంటున్నాగా, మన ఒంట్లో బాలా. కానీ ఏం మానాం? పొద్దున ఇడ్లీ మానేమా, మైసూరు బజ్జీ మానేమా, మిరపకాయ బజ్జీ మానేమా, సినిమాలు మానేమా, హైదరాబాద్ ప్రయాణం మానేమా? ఒక్క పురాణం దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాంప్రమైజ్ అయిపోతామా? అంటే పురాణం అంటే లోకువా నీకు? ఇదన్నీ యముడికి తెలియదా, యమధర్మరాజు గారికి తెలియదా? అసలే యమధర్మరాజు గారు ఇలా గద పెట్టి కూర్చుంటాడు, నేను గడదోడి పెట్టి పెట్టినట్టుగా ఆ గద ఉంచుకుని నెత్తి మీద కొడతాడు. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే భాగవత కథ వినాలి. ఎందుకంటే అధ్రువేణ శరీరేణ, అధ్రువము ఈ శరీరం, శరీరము ఎప్పటికీ ధ్రువము కాదు. సుఖశాస్త్ర కథ విన, సుఖశాస్త్ర కథ అంటే ఈ భాగవతం. సుఖుడు చెప్పాడు కనుక ఈ భాగవతం లేకపోతే ఈ శరీరం ఇక నీకు ఎందుకు పనికిరాదు. భాగవతం ఉంటే ఎన్ని పాపాలు చేసినా మనం బాగవుతాం. అస్థి స్తంభం స్నాయుబద్ధం మాంసోనితలేపితం చర్మావనద్ధం దుర్గంధం పాత్రం ఉత్రపురీషయో. చాలా సుస్పష్టంగా చెప్పాడు.
ఈ శరీరము ఎలా ఉన్నది? బిల్డింగ్ కడితే స్తంభం కావాలి కదా, పిల్లర్ కావాలి, అవునా? ఈ శరీరానికి స్తంభం ఎముకలు పోగు, అస్థిపంజరం దీనికి ఒక స్తంభం. ఈ పిల్లరకి నాళ్ళు, నవనాడులు ఉన్నాయి, ఇందులో నాడులు ఇవి ఇక్కడ బయట కనబడుతూ ఉంటాయి. ఈ నాడులు తాళ్ళు, దీన్ని జాగ్రత్తగా కట్టారన్నమాట. అంటే ఇప్పుడు మాటలో చెప్పాలంటే ఈ పిల్లర్స్ స్లాబ్ వేయడానికి అందులో ఏం చేస్తారు, ఐరన్ మెష్ పెడతారు కదా, ఐరన్ కలిపి ఐరన్ అన్నమాట. దాన్ని ఏవో చిన్న చిన్న ఇనపతాళ్లతో కట్టేసి అలా పెడతాడు, అప్పుడు దాని మీద చిప్స్తో సిమెంట్తో కలిపి పోస్తాడు. దీనికి ఎముకలేమో స్తంభం, నవనాడులు అనేటటువంటి ఇనప పంజరం ఉంది ఇందులో. దీనిపైన సిమెంట్ చిప్స్ ఏమిటంటే మాంసం, రక్తం. ఈ చర్మం పైన అంటే ప్లాస్టరింగ్, చర్మం కప్పబడి ఉంది అన్నమాట. ఇంక ఈ ప్లాస్టరింగ్ అయ్యాక రంగులేస్తాంగా, అవే మనం కట్టుకునే బట్టలో. ఇదంతా రంగు, గుర్తుపెట్టుకోండి. ఈ రంగు ఏడాదికి ఒకసారి వెలిసిపోతూనే ఉంటుంది దిక్పాల రంగు, అందుకే అప్పుడప్పుడు చర్మం ఊడిపోతూ ఉంటుంది. ఒకేసారి మొత్తం వెలిసిపోతుంది అంటే బిల్డింగ్ కూలిపోయినట్టు. ఏమిటి ఒకేసారి కూలిపోవడం? ఎండాపై దుర్గంధంతో కూడింది. పొద్దున్న స్నానం చేశాం, మధ్యాహ్నానికి కంపు. మధ్యాహ్నం అంటారేంటి, కొంతమంది స్నానం చేసి వచ్చి కూర్చుంటే కంపే దిక్కుమాలిన శరీరం. ఇక మలమూత్రాలు, షుగర్ లేకపోతే ఏదో 4 గంటలకు ఒకసారి పెడతాడు మూత్రానికి, షుగర్ ఉంటే గంట గంటకి పెడుతూనే ఉంటారు. ఉపన్యాసం మధ్యలో లేదు, 5 సార్లు బయటికి వెళ్ళేవాడు కూడా ఉన్నారు. మరి ఏం చేస్తాం మనం, ఇదేం తప్పని కాదు, మరి ఏం చేస్తాం, దిక్కుమాలిన శరీరం అది. ఇక కొంతమంది ఆరోగ్యం బాగుంటే మార్నింగ్ ఒకటే మలమూసర్జన, ఇక కొంతమంది గంటకి 2 గంటలకి వాళ్ళు పెడుతూనే ఉంటారు. మొత్తం మీద మలమూత్రములతో నిండినది ఇది. ఈ లోపల ఏముందండి, మనతో పాటు ఈ కడుపులో ఓ సంచి మోసుకెడుతున్నాం. వీఆర్ క్యారీయింగ్ ఏ బ్యాగ్, ఆ బ్యాగ్ ఏమిటి, ఫుల్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ మల అండ్ మూత్ర. ఇది మనం పట్టుకెళ్లే బ్యాగ్. అంతేగాని మనం గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాం, గోదావరి ఎక్కుతున్నాం, బ్యాగ్ పట్టుకెడుతాం అనుకుంటాం మనం. ఆ బ్యాగ్ కంటే ఈ బ్యాగ్, ఈ బ్యాగ్ ఎవడన్నా ఎత్తుకుపోతాడు కానీ ఈ దిక్కుమాలిన బ్యాగ్ ఒక్క ఎముడు తప్ప ఇంకెవడు పట్టుకెళ్ళలేదు. భయంకరమైనది ఈ శరీరం. ఎంత బాగా చెప్పారు పాండురంగ మహాత్మ్యం అనే సినిమాలో, బాగా మహా పూజ్యుడు నాగయ్య గారు పాడేశాడు పాట, ఇదే సారాంశం. మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా, మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా, స్థిరముగా నీ ఇహ భోగములా, స్థిరముగా నీ ఇహ భోగములా, పరము మరువకే మనస, పరము మరువకే మనస. ఎంత అందమైన భావన అండి ఇది. ఈ సౌందర్యం కింద అనిపిస్తున్న ఈ శరీరం కానీ, ఈ సంపదలు కానీ ఒక్క క్షణకాలం నిలబడవు. స్థిరము కాని అస్థిరమైన ఈ సంపదల్ని, ఈ వ్యామోహాలని చూచి పరం మరిచిపోతు. అంచేత ఆ చక్రధారిని, మహానుభావుణ్ణి భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేయమన్నారన్నమాట. నిరంతరం ఆ భగవంతుణ్ణి, వాసుదేవుణ్ణి, అనాదినాథుణ్ణి, దయాసముద్రుణ్ణి స్తోత్రం చేయాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుంది మనకు తెలియదు, మన చేతులు ఏ లేదు, అన్ని సుఖంగా ఉన్నాయనుకోండి, టిక్ అంటాం అంతే, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు.
జరాశోక విపాకార్థం రోగమందిరమాతురం దుష్పూరం దుర్ధరం దుష్టం సదోషం క్షణభంగురం.
ఈ శరీరానికి జర చివరికి ముసలితనం తప్పదు. అందం పోతుంది, ఓపిక పోతుంది, అలా నీరసించిపోతుంది శరీరం, ముసలితనం. శోక ఏడుపులు తరచుగా, ఏదో కష్టం, ఏదో ఒక ఏడుపే కదండి దిక్కుమాలి శరీరానికి. మొగుడు కొట్టాడనో, పెళ్ళం కొట్టిందనో, మొన్న ఒక ఆయన నడుము పట్టుకొచ్చాడు, ఏమిటంటే పెళ్ళం ఎగిరి తన్నింది. మరి ఏం చేస్తాం, ఆవిడకేమో కరాటే వచ్చు, ఈయనకి రాదు, ఓ తన్ను తన్నింది పందంతే పాత తినే వాళ్ళు లాగా, విజయశాంతి లాగా. ఆ తర్వాత శోకం,
విపాక దుఃఖమయం. ఈ విధంగా రోగ మందిరం, ఈ శరీరం అంటే ఇది కూడా రోగాలకు నిలయం, ఇవేమో దేవ మందిరాలు, ఇది రోగ మందిరం. ఆతురం, ఏదో ఒక కష్టానికి నిలయం, రోజు బెంగే మనకి. దుష్పూరం, దీంట్లో ఏదో ఒక చెడ్డతో నింపబడి ఉన్నది, అన్ని దుష్టబుద్ధులే. స్వార్థం లేకుండా పరమార్థంతో మన దగ్గరికి చేరేవాళ్ళు ఎంతమంది ఉంటారండి అమ్మా? ఎవడైనా ఎక్కడికైనా చేరాడు అంటే స్వార్థం, స్వార్థం, స్వార్థం. స్వార్థం లేకపోతే ఒక్క మారు కూడా పలకరించడు. అవతల వాడితో పని ఉండాలి, వాడితో ఏదో ఒక లాభం ఉండాలి, లాభం లేకపోతే లేదు. అందుకే దుష్పూరం, దుర్ధరం అన్నారు. దీన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం, ధరించడం కూడా. ఇక దుష్టం, అన్ని దుష్టబుద్ధులే దీంట్లో. సదోషం, అన్ని దోషాలే, ఎక్కడ చూసినా దోషమే. ఆఖరిది క్షణభంగురం, క్షణకాలంలో ఎగిరిపోతుంది.
కృమివిట్టు భస్మ సంజ్ఞాంతం శరీరమితి వర్ణితం అస్థిరేణ స్థిరం కర్మ కుదోయం సాధయేన్నహి. చివరికి తచ్చాడు, శరీరాన్ని పాతి పెడితే లోపల లోపలే క్రిములు పుట్టి అస్థి పంజరంతో పాటు దీన్ని నాశనం చేసేస్తాయి. పశువులు పక్షులు కొన్ని పీక్కు తింటాయి కదా, నక్కల్లాంటివి, రాబందులు, గ్రద్దలు, ఆ పురుగులు పీక్కు తింటాయి, లేదా దగ్ధం చేస్తే మూడిదైపోతుంది. ఈ మూడే దీనికి మార్గాలు. పాతి పెట్టాలి, తగలబెట్టాలి, లేదా బయట వదిలేస్తే ఏమైనా జంతువులు తినాలి. ఇటువంటి అస్థిరమైన ఈ శరీరంతో మానవుడు ఏం సాధిస్తాడు, స్థిరమైన కర్మఫలం ఎలా పొందగలుగుతాడు? పొందలేడు. దానికి మార్గం ఆ శ్రీకృష్ణ సుధ. యత్ప్రాతః సంస్కృతం చాన్నం, ఇది ఒక గొప్ప మాట చెప్పాడండి. ఎందుకని నీ శరీరం శాశ్వతంగా ఉండదు? యత్ప్రాతః సంస్కృతం చాన్నం సాయం తచ్చ వినశ్యతి తదీయ రస సంపుష్టే కాయేకా నామ నిత్యత. పొద్దుట అన్నం వండాం, ఈ అన్నం సాయంత్రం వేసరికి తేడా రావట్లా? చూడండి, మామిడికే పప్పు చేస్తే ఈ రోజుల్లో పొద్దున్న వండిన పప్పు సాయంత్రం వండుకో, లేకపోతే కనీసం రేపు ఉదయానికి కంపు వస్తుందా? దిక్కుమాలిన టీయే ఇవాళ పెడితే గంట తర్వాత కంపు, అంతే కదా. అన్ని పదార్థాలు అంతే, ఈ బ్యాగ్జ్యం ఒక పూట లేకపోతే సాయంత్రం ఏదో మొత్తం మీద కంపే. ఓ ఈ పిచ్చి మానవుడా, నువ్వు వండుకు తినే అన్నమే గంట పోతే కంపు వస్తుంది, ఈ కంపు తిండి నువ్వు తింటూ ఉంటే